జీ సుబ్బలక్ష్మి గారు రచించిన మా వదిన నేను ఉప్మా అనే కథ. మా వదిన నన్ను పెద్ద చిక్కులో పడేసింది. అసలు ఏం జరిగిందంటే, పొద్దున్నే ఫోన్ చేసి, స్వర్ణ 11:00 రెడీగా ఉండు, మా పిన్ని కొడుకు రాజు లేడు, వాడి పెళ్లి చూపులకు వెళ్ళాలి అంది. ఎక్కడో కురిమితే ఇక్కడ తిన్నట్టు మా వదినే నాకు స్వంత వదిన కాదాయే. పెద్దమ్మ కోడలు అయినా చిన్నప్పటి నుంచి అన్నయ్యతో ఉన్న చనువు వల్ల ఇద్దరం హైదరాబాద్లో ఉండటమే కాకుండా ఫ్రెండ్స్లా రాకపోకలు కూడా బాగానే ఉండటం వల్ల వదిన నాకు మంచి స్నేహితురాలైంది. అంత మాత్రాన ఆవిడ పిన్ని కొడుకు పెళ్లి చూపులకి నేను వెళ్ళమేంటి, నేనేదైనా అనే లోపలే, కాదనకు స్వర్ణ, నేను మా తమ్ముడు మీ అన్నయ్య వెళ్తున్నాం, ముగ్గురు వెళ్ళకూడదు, అందుకని నువ్వు 4 దానిలో రావాలంతే అనేసింది. నాకు మొహమాటంగా అనిపించింది. అసలే రోజులు మారిపోయాయి. ఇది ఒకటి పెళ్ళి కూతుళ్ళు కాదు, అప్పటి పెళ్లి చూపులు కాదు. ఎక్కడో వేలు విడిచిన బంధువు పెళ్లి చూపులకి నేను వెళ్ళటమేంటి చోద్యం కాకపోతే అందుకే అడిగాను. వాళ్ళ అమ్మా నాన్న రావట్లేదా వదినా అంటూ, లేదు, వాళ్ళని మా తమ్ముడే రావద్దన్నాడు, మా పిన్ని వస్తే పెళ్లి చూపుల్లో మళ్ళీ ఆ అమ్మాయిని ఎక్కడ ఉపమా చేయమంటుందో అని వాడి భయం అంది. అదేమిటో ఈ వదిన ఒక్కోసారి ఏవి అర్థం కాకుండా మాట్లాడుతుంది. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ఉపమా చేయటం ఏంటి అనుకుంటుంటే తెలివైన మా వదిన నా అనుమానం పసిగట్టేసింది. ఓ, నీకు తెలియదు కదా, ఇది వరకటి రోజుల్లో మా వాళ్ళు ఎవరింటికి పెళ్లి చూపులకు వెళ్ళినా ఆ అమ్మాయిని ఉప్మా చేసి తెమ్మని అనేవారు. ఎందుకంటే ఉప్మా చేసే ముందు ఆ అమ్మాయి ఉప్మా రవ్వలో పురుగులు పట్టినాయో లేవో చూసి పరీక్ష చేస్తుందో లేదో చూడొచ్చని అనుకునేవారన్నమాట. అలా చూడకుండా ఉప్మా చేసేస్తే ఆ అమ్మాయికి శుచి శుభ్రం లేవని తీర్మానించేసుకొని ఆ సంబంధం వద్దనుకునేవాళ్ళట. మా పిన్ని కూడా మొన్న ఎవరింటికో పెళ్లి చూపులకని వెళ్ళినప్పుడు అలాగే ఆ అమ్మాయిని కూడా ఉప్మా చేస్తే అమ్మందట. అప్పట్లాగే ఇప్పుడు అడుగుతారా ఎవరైనా, రోజులు మారిపోలేదు, పాపం మా రాజీవ్ వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోయాట. అందుకే ఇప్పుడు సంబంధం చూడటానికి పిన్నిని బాబాయిని వద్దని వాడు ఒక్కడే వచ్చాడు. ఒక్కడే పెళ్లి చూపులకు వెళ్తే పిల్ల వాళ్ళ ముందు చిన్నబోతామని పిన్ని నన్ను మీ అన్నయ్యని వెళ్ళమంది. అందుకే మేము ఉగ్రం కాకుండా నిన్ను కూడా రమ్మంటున్నాను. నువ్వు కూడా పక్కన వచ్చావనుకో, ఆ పిల్ల సంగతులు ఒక్కొక్కరు ఒక్కొక్కటి కనిపెట్టచ్చు, ఏమంటావు అంది. నాకెందుకో మొహమాటంగా అనిపించింది. ఆ రాజీవే వదినకి పిన్ని కొడుకు, ఆ వదినకు నేను పిన్నత్తగారి అమ్మాయిని. నీ ముక్కేదంటే ఏదో అన్నట్టు ఆ రోజుల్లో ఇంత దూరం చుట్టరికంతో ఏమని వెళ్తాను పెళ్లి చూపులకి, అందుకే వదినతో అనేశాను. బాగుండదేమో వదిన, అయినా అన్నయ్య వస్తున్నాడుగా, నువ్వు రాజు ముందెళ్ళి అన్నయ్యని ఒక అడుగు వెనకాల రమ్మను, ఇక ముగ్గురన్న శంకే ఉండదు, నాకు తోచిన చక్కటి సలహా ఇచ్చేశాను. సరేలే, మీ అన్నయ్యని నమ్ముకుంటే ఇంతే సంగతులు. అయినా నీకు తెలియదా స్వర్ణ, ఈ మొగుళ్ళున్నారే వాళ్ళని బట్టి పసుపు విఘ్నేశ్వరుల్లాగా చూడాలంతే, వారిని అంతవరకు వాడుకోవాలి అంది. ఏంటిదినా అన్నాను ఆశ్చర్యంగా. అవును, మొగుళ్ళు పసుపు విఘ్నేశ్వరులు అనే మాట నేను ఎక్కడా వినలేదు మరి. అయ్యో నీకు తెలీదా అంటే మరేం లేదు స్వర్ణ, మనం పండగల్లో వ్రతాలు చేసేటప్పుడు ముందు పసుపు విఘ్నేశ్వరుని చేసి తమలపాకులో పెట్టి తొలి పూజ చేస్తాం కదా, ఆ తర్వాత ఓ చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి ఆయన్ని ఎత్తి పక్కన పెట్టేసి శుభ్రంగా వ్రతం చేసుకుని అష్టోత్తరాలు సహస్రాలు చదువుకుని ఆ దేవుడికి నవకాయ పిండి వంటలతో మహానైవేద్యం పెట్టుకుంటాం. ఈ మొగుళ్ళు అంతే, ఎక్కడికి వెళ్ళాలన్నా మన పక్కన వాళ్ళు ఉండాలి. అంతవరకే ఈ తీరా ఎక్కడికైనా వెళ్ళాక వాళ్ళని మాట్లాడనివ్వకూడదు, ఓ పక్కకు పెట్టేయాలంతే. వాడవాడ విషయాలు మనమే గ్రహించాలి. అందుకే నేను నిన్ను రమ్మంటున్నాను. నాకు ఇంకా భయం ఎక్కువైంది. ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువులు ఉద్యోగాల్లోనే కాదు, తెలివితేటల్లోనూ నలుగురిలో మసలుతల్లోనూ కూడా మగపిల్లలు మించిపోతున్నారు. వాళ్ళని పాతకాల వాళ్ళన్నా మేమేం కనిపెడతాం, మా రోజుల్లో అయితే వేరు. లోపల ఎంత ఉక్రోషంగా ఉన్నా నాన్న తెచ్చిన సంబంధం ముందు తలంచుకొని కూర్చుని వాళ్ళు అడిగిన అడ్డమైన ప్రశ్నలకి సమాధానాలు చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఆడపిల్లలే ప్రశ్నలు వేస్తున్నారు అని ఎక్కడో విన్నాను కూడా. అందుకే వదినతో, అయినా ఈ రోజుల్లో కూడా పెళ్లి చూపులు ఏంటి వదిన, అసహ్యంగాను వాళ్ళిద్దరిని బయట ఏదైనా హోటల్లో మాట్లాడుకోమంటే సరిపోతుందిగా, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు అన్నాను నాకు తోచిన ధర్మంలాగా. వదినకి నా మాటలు నచ్చినట్టుగా లేదు. స్వర్ణ, ఇంటికి పిల్లని తెచ్చుకునేటప్పుడు ఎన్ని చూసుకోవాలో తెలీదా? ఏ హోటల్కో వెళ్ళి నీకు దోశ ఇష్టం, నాకు దోశ ఇష్టం, మన ఇద్దరు అభిప్రాయాలు అభిరుచులు ఒకటే అని అనుకుంటే సరిపోతుందా? అందులోనూ ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువులతో పాటు లోకజ్ఞానం కూడా నేర్చుకొని ఆవలించుకోకుండానే పేగులకు పెట్టేస్తున్నారు. మగవాళ్ళేమో ఓ ఆ ఒక్క చదువులోనే మునిగిపోయి నోట్లో వేలెట్టుకొని వెరబెదల్లాగా తయారైపోతున్నారు. పిల్లాన్ని ఒక్కడిని అలా వదిలేయొద్దని మా పిన్ని ఏడుస్తూ ఫోన్లు నా చేత ఒట్టు కూడా వేయించుకుంది. అందుకే నిన్ను అడుగుతున్నాను. మన ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం ఉంటే ఆ ఇంటి గురించి, పిల్ల గురించి బోల్డ్ వివరాలు సేకరించి పిన్నికి చెప్పొచ్చు కదా అంది. నాకు మళ్ళీ గాబరా వేసింది. వదిన ఏమనుకుంటే అది అనుకోని అని, అమ్మో నేను రాను, నాకు అసలే మొహమాటం, మా తమ్ముడు పెళ్లి చూపులకే నేను వెళ్ళలేదు, నాకు భయం కూడాను అంటూ అర్థం లేకుండా గబగబా చెప్పేశాను. వదిన మళ్ళీ ఊరుకోలేదు. అలా కాదు స్వర్ణ, ముగ్గురం వెళ్ళటానికి శాస్త్రం ఒప్పుకోదు. పోనీ నీకు భయం అయితే మీ అన్నయ్యలాగా ఓ పక్కన కూర్చో, మిగిలినవన్నీ నేను చూసుకుంటాగా. నువ్వు రాకపోతే మరి నీతో మాట్లాడినంతే. అయినా అవసరం పడి అడిగాను, రేపొద్దున నీకేమీ అవసరం పడదా, నేను రావద్దా అని నిష్ఠూరాలు అడేసింది. అలాగే వస్తానని నా చేత ఒప్పించేసింది మా వదిన. నేను భయపడుతూనే ఒప్పుకున్నాను, కానీ ఖచ్చితంగా వదినకు చెప్పేశాను, అక్కడ నన్నేమీ మాట్లాడమని అనొద్దు, ఉట్టిన లెక్కకి ఆటలో అట్టి పండులాగా కూర్చుంటాను అంతే అని చెప్పాను. కానీ మా వదిన సంగతి నాకు తెలుసు, ఎక్కడ ఏ మాటల్లో నన్ను నిరికిచ్చేస్తుందో అని గుండె దడదడలాడుతుంది. ఆటలో అట్టి పండులా కూర్చుంటాను అంతే అని చెప్పాను. కానీ మా వదిన సంగతి తెలుసుగా, ఎక్కడ ఏ మాటల్లో నన్ను ఇరికించేస్తుందో అని గుండె దడదడలాడుతుంది. యానో ఇప్పుడు నువ్వు వచ్చేస్తుంది అనుకుంటూ, ఈ చిక్కులోంచి మర్యాదగా బయటపడేయరా భగవంతుడా అని దేవుడిని మొక్కుకుంటూనే మాటల్లోనే వచ్చేసింది వదిన. అదిగో కార్హారం పిలుస్తోంది. వణుకుతున్న కాళ్ళని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ కారెక్కబోతూ వదిన చెవిలో నెమ్మదిగా అన్నాను, వదిన నేను ఆటలో అట్టిపడునే గుర్తుపెట్టుకో అంటూ. వదిన నవ్వింది. భగవంతుని మీద భారం వేసి కారెక్కేశాను. పెళ్లి వారింటికి వెళ్ళిన 10 నిమిషాలకే మర్యాదలన్నీ పూర్తయ్యాక అమ్మాయిని తీసుకొచ్చారు హాల్లోకి. అమ్మాయి చెక్కిన శిల్పంలా చక్కగా ఉంది. పంజాబీ సూట్ వేసుకునింది. ఇప్పుడు అందరూ అమ్మాయిల్లాగే జుట్టుని స్వేచ్ఛగా వదిలేసింది. మామూలుగా వచ్చి వాళ్ళ అమ్మగారి పక్కనున్న కుర్చీలో కూర్చుంది. మా అమ్మాయి రేఖ విప్రోలో పనిచేస్తుంది. ఆ అమ్మాయిని పరిచయం చేశారు వాళ్ళ నాన్నగారు. చేతులు రెండు జోడించి నమస్కారం పెట్టింది. రాజీవ్ని చూశాను. అతని కళ్ళల్లో సంతోషం కూడా కనిపించింది. అమ్మయ్యా అనుకున్నాను. ఆఫీసు ఇక్కడి నుంచి దూరమేమో, ఎలా వెళ్తుంది? వదిన అడిగింది. నాకు చాలా ఆనందం వేసింది. వదినని ఏమో అనుకున్నా కానీ ఇప్పటి రోజుల్లో ఏమడగాలో తెలుసున్నదే అనుకున్నాను. క్యాబ్ వస్తుందండి అన్నారు వాళ్ళ అమ్మగారు. నీ హాబీస్ ఏంటమ్మా? అడిగింది వదిన. నవ్వుతూ షాపింగ్ అని చెప్పింది. ఇంతలో నా నడుం పక్కన గట్టిగా ఏదో కుట్టింది. ఒక్కసారి అమ్మో అన్నాను. ఏమైంది అంటూ కంగారు పడ్డారు పెళ్ళికూతురు తల్లి. ఏదైనా కుట్టిందేమో, లోపలికి వెళ్ళి చూద్దామంటూ నా చేయి పట్టుకొని వాళ్ళ ఇంటి లోపలికి తీసుకుపోయింది వదిన. పక్కగా కనిపిస్తున్న బెడ్రూమ్లోకి వెళ్ళగానే నేను గట్టిగా నడుము రుద్దుకుంటుంటే, ఏం కాదులే నేనే కాస్త గిల్లాను అంది వదిన. నేను తెల్లపోయాను. ఇది కాస్త గిచ్చటమా, కండలు కదిలి వచ్చేటట్టుగా అనుకుంటూ అన్నయ్యని తలుచుకొని కాస్త బాధపడ్డాను. ఇంకా ఏమీ అనలేక ఎందుకు గిల్లారు అని అడిగాను. నొప్పితో నడుము మండిపోతుంటే వదిన కాస్త గొంతు తగ్గించి, చూసావా ఆ పిల్లకి షాపింగ్ హాబీ అట, ఎలా చెప్పేసిందో చూసావా, ఇంకేముంది మా వాడి క్రెడిట్ కార్డులు గీక్కుంటూ ఉండటమే అంది. అది కాదు వదిన, ఆ పిల్ల కూడా సంపాదిస్తోంది కదా అన్నాను నడుము రొద్దుకుంటూ మళ్ళీ. అమ్మో వీళ్ళు వట్టి పిసినార్లు, వీళ్ళు ఖర్చు పెడతారా అంది. నీకెలా తెలుసు అన్నాను. ఆ మాత్రం తెలియట్లేదు, టీతో పాటు ఓ చిన్న ప్లేట్లో బిస్కెట్లు పట్టుకు పెట్టారు. పెళ్లి చూపులకు వచ్చామని ఏం ఓ స్వీటు హాటు పెట్టచ్చు కదా, అక్కడే తెలిసిపోవటం లేదు అంది. ఈ రోజుల్లో అందరూ అలాగే పెడుతున్నారు వదిన, పిల్ల బాగుంది కదా, మన పిల్ల ముఖ్యం, రాజీవ్ కూడా నచ్చినట్టే ఉంది అన్నాను. వాడి మొహం, వాడికి ఏం తెలుసు, అందం కొరుకు తింటావా ఏమి, నువ్వు ఇక్కడే ఈ బాల్కనీలో కనపడకుండా ఉండు, నొప్పి తగ్గలేదని వేరే గదిలో పడుకున్నావని వాళ్ళకి చెప్తాను. వాళ్ళు అబ్బాయిని అమ్మాయిని పక్కకు వెళ్ళి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఆ రూమ్లోకి వచ్చి మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నువ్వు జాగ్రత్తగా విని చెప్పు. అసలే ఆ అమ్మాయి చాలా చలాకీగా కనిపిస్తోంది. మన వాడిని ఏమేమి అడుగుతుందో తెలిస్తే మన జాగ్రత్తలో మనం ఉండొచ్చు కదా అంటూ నేను వద్దంటున్నా వినకుండా నా చేయి పట్టుకొని బాల్కనీలోకి లాక్కుపోయి అక్కడ నన్ను వదిలేసి వదిన హాల్లోకి వెళ్ళిపోయింది. ఇక నా పరిస్థితి ఏం చెప్పను, ఒకవైపు నడుము దగ్గర మంట, మరోవైపు దొంగల బాల్కనీలో దాక్కోవాల్సిన పరిస్థితి. ఆటలో అరటి పండులా ఉంచుతానన్న వదిన నన్ను ఇలా అకస్మాత్తుగా ఆటలోకి ఇరికిచ్చేసింది ఏంటి అనుకున్నాను. వదిన మీద పీకల దాకా కోపం వచ్చేసింది. ఇంకా నన్ను సంభాలించుకుంటూ ఉండగానే ఆ రూమ్లోకి రాజీవ్ రేఖ వచ్చిన చప్పుడైంది. వదినను తిట్టుకుంటూనే ఆమె కోసం తలుపుకి చెవి ఆనించేశాను. డబాలున తలుపు తెరుచుకుంది. ఆ తలుపుగా అనుకుని ఉన్న నేను ముందుకి తూలి పడబోతుంటే రేఖ లాగవంగా పట్టుకుంది. దొరికిపోయిన దొంగలాగా వెర్రిమొహం వేశాను. హాల్లోంచి ఒక్కొక్కరు ఆ రూమ్లోకి వచ్చారు. వదిన గబగబా నా దగ్గరికి వచ్చి, అయ్యయ్యో స్వర్ణ, దెబ్బ ఏం తగలలేదు కదా అంది నా చేతులు పట్టుకుంటూ. అన్నయ్య వదినని పక్కకు తప్పించి నా దగ్గరికి వచ్చి, సారీ చెల్లాయి, వదిన ఇలా చేస్తుంది నన్ను తెలియదు, వెరిమోహంది, పిన్నికి ఏదో సహాయం చేయాలనుకుని నిన్ను ఇలా ఇబ్బందిలో పెట్టేసింది అంటూ బాధపడ్డాడు. తెల్లపోయి చూస్తున్న నన్ను రాజీవ్ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి, ఏమీ అనుకోకండి, అసలు సంగతి మా అక్కకు తెలియదు, నేను రేఖ ఆల్రెడీ ఆన్లైన్లో చాటింగ్ చేసుకొని ఒకరి గురించి ఇంకొకరం తెలుసుకున్నాం, ఒకసారి పర్సనల్గా కలుసుకొని మా పేరెంట్స్ని పిలిచి ఆ విషయం చెప్దాము అని అనుకున్నాం, కానీ ఈ లోపల మా అమ్మ అక్క కలిసి ఇలా చేస్తారనుకోలేదు, నా వల్ల మీరు పడ్డ ఇబ్బందికి నన్ను క్షమించండి అన్నాడు. అప్పటికి కాస్త తేరుకున్న నేను, అంటే మీరిద్దరూ ముందే డిసైడ్ చేసుకున్నారా అన్నాను ఆశ్చర్యంగా. వదిన ముందుకు వచ్చి, చూసావా స్వర్ణ, వీళ్ళిద్దరూ అప్పుడే అన్నీ మాట్లాడేసుకున్నట్ట అంది. నాకు ఒక రకమైన ఉక్రోషం వచ్చేసింది. మరి ఉప్మా చేయించవు రేఖ రేఖ చేత అని అడిగాను వదిన్ని. ఇది విని నవ్వుతూ రేఖ ముందుకు వచ్చింది. నేను అది నేర్చేసుకున్నానండి రాజీవ్ చెప్పాడు అంది కాస్త సిగ్గుపడుతూ. ఆ మాటలకి అక్కడున్న అందరం నవ్వకుండా ఉండలేకపోయాం. అది కథ.